Om Shri Sai Ram. At the outset, my most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Sri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai Global Harmony on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan Sri Satya Sai Baba. Good morning, greetings and Sai Ram on this Thursday morning, the 22nd of August 2019. And welcome to Sunrise with Sai and with me Team Radio Sai Sunil, who will take you through this morning's segment. Let me first read out to you today's Sai Inspires message. What are the prerequisites to acquire everlasting peace and bliss? Bhagwan lovingly reminds us today, and I quote, "Your determination to acquire ananda and shanti, bliss and peace, should not flicker like the flame of a lamp placed on a gusty window sill. You must learn to acquire them from the scriptures or from the wise who have won them. Then adhere to the path, however sharp the criticism, and no matter who condemns it callously and cynically. Cynical laughter shouldn't harm an aspirant. Can a storm shake the Himalayan ranges? Let not your faith in your goal quake before troubles, trials, toils, travail, distress, or despair. They are but passing clouds, casting temporary shadows, hiding the glory of the sun or the moon for a little while. Never get distracted by doubt or despondency. Build the mansion of your life on the firm pillars of dharma, artha, kama, moksha, righteousness, prosperity, desire and liberation. The goals of human effort, purusharthas laid down by ancient sages, each pillar bound strong and safe with the other. Never allow the pillars to slant or tumble, as many individuals, communities and nations are doing now." Unquote. This was taken from a divine discourse delivered by Bhagwan on March 23rd, 1966. Dear listener, let's now listen to a song sung by Swami's devotees.
Krishna Murali Dhara.
Sai Ram, and welcome back, dear listener, to Sunrise with Sai. And it's now time for our new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks aimed at helping us understand the basic concepts in Vedanta. Dr. Lata Shri is ready with her 23rd talk in this new series. Over to the doctor.
Om Shri Sai Ram, offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. Invoking Bhagwan's benediction for today's talk, dear listeners, my loving Sai Ram to all of you. Om Sahana Vavatu, Sahanau Bhunaktu, Sahaviryankaravavahai, Tejasvinavadhitamastu mavidvishavahai. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Saishwararpanamastu. Vasudevendra Yogindram Natva Jnanapradam Gurum Mumukshunam Hitarthaya Tatva Bodho Bhidhiyate. In our study of the text Tatva Bodha, we are studying Tatva Viveka, and we have completed the description of Jiva, the individual self, our true identity, and this is what we have seen so far. Once, Bhagwan had given a very beautiful discourse on Shirdi Baba. Then, an ardent devotee of Bhagwan immediately prayed to Bhagwan, "Swami, please permit me to translate this discourse." Then Swami asked, "Why do you want to do it?" Then the devotee replied, "Swami, if I translate this, it is a big service that I will be doing, because many people will have access to this discourse of Bhagwan." Then Bhagwan said, "The only seva, the service that you can do is to inquire as to who you are." And this is in fact the true seva that we must all be doing. So the self-inquiry, who am I, koham, is very important for a sadhaka. See, if we look at the word seva itself, it is sa eva. Sa means him or he, eva like. When you become like him, that is true seva, and that is in fact the true purpose of seva. And Bhagwan would often say, the word paropakara doesn't mean just doing good to others, and he would define it as para plus upa plus kara. Para means divinity, upa means near, and kara means to join. So the seva is that which takes us to God. And if we look at the word sadhana also, and Bhagwan defines it very beautifully as sa plus dhana. Sa means again divinity, and dhana is wealth. So sadhana is that spiritual practice that gives us this divine wealth. That means it takes us to Bhagwan. So the purpose of seva and sadhana is this process of self-inquiry. That is why Bhagwan would often say, seva broadens your vision, it widens your compassion, and deepens your awakening to our true reality. And Swami would say, true sadhana is merging the vak in the manas in the buddhi, and then buddhi in atman. And this is the true purpose of sadhana. And that is why the study and practice of Vedanta becomes very important for us in our day-to-day lives. Last week, we saw the description of Atman, which is pointed out to us through Swarupa Lakshana, the direct pointer that Atman is Sat Chit Ananda Swarupa. It is existence, consciousness and bliss absolute. See, there is a Prakarana Grantha, an introductory text of Vedanta, which is called Drig Drishya Viveka, an inquiry into the seer and the seen. And this text is supposedly written by Sri Vidyaranya Swami, a post-Shankara period Advaitin. And in this text, there is a verse which goes like this. Asti bhati priyam nama rupa cha iti panchakam adyatrayam brahma rupam jagad rupam thato dvayam. Well, what does this say? Asti is existence. Bhati is consciousness, which is nothing but chit, and priyam is ananda or bliss. And nama rupa, they are nothing but name and form. So in every experience of ours, whatever we experience in this world, there are five factors which are sat, chit, ananda and nama rupa. And the verse says, adyatrayam brahma rupam, the first three, which means this asti bhati priyam or sat, chit, ananda, they are brahma rupam, they are the nature of Brahman, while the latter two, the name and the form, nama rupa, belong to the world. But unfortunately, because of ignorance, our attention always is drawn to nama rupa, name and form, which are the nature of the world, while we do not focus on sat, chit, ananda. That is why we miss the experience of Brahman every moment of our life and in every experience of ours. So, there are certain spiritual practices or sadhanas to keep our focus on Brahman all the time. And one such practice is, we all do it every day, and this is the chanting of Brahmarpanam prayer, which we chant normally as the food prayer. And in this prayer, what we exactly chant is, the deity that is invoked is Brahman through the sacrifice, and the one who is performing the oblation is Brahman, the fire into which the offering is made is Brahman, and the offering itself is Brahman. And this is what we chant in this verse. And we also chant that whoever sees Brahman in all activities, he attains to Brahman. Why is this Brahmarpanam prayer chanted as food prayer? That is the question. See, this eating is a normal mundane activity which we all do for our survival. And most of us enjoy our meals, isn't it? Enjoy the food that we eat. Especially when we are hungry, even if a meal is not good, we enjoy that meal because we are so hungry. And when we chant Brahmarpanam prayer before we partake of food, then what happens is, we are asserting to ourselves that even in the normal course of enjoyment that comes from a mundane activity such as eating, which we do every day, probably three times a day, our attention is always on Brahman. We are asserting to ourselves that it is the Brahman who is the giver of food, Brahman who is the food himself, and Brahman is the one who is the consumer of food. And thus we are able to see Brahman in that entire activity itself. So just think, instead of confining this Brahmarpanam prayer just to the act of eating, if we can extend this attitude of prayer to every activity of ours, always asserting that it is the Brahman who is involved in all these activities, then what happens? We will be in a continuous state of spiritual beatitude where we are always operating from a higher plane of consciousness where we know that Atman is the doer and not this little body-mind complex which we think we are. And this is the beauty and greatness of Brahmarpanam prayer. And another important practice that we can all do is the chanting of Omkara. It is called Dirgha Pranava Uchara, which means chanting the long stretched Om. See, the syllables in Omkara, A, U, M, A, U, M, they represent the three states of consciousness. A represents the waking state and the waking world, and U represents the dream state and the dream world, and M stands for the deep sleep state and the silence that follows immediately these three syllables, which is called the fourth matra or the syllable that represents the real self that we are, and it is called the fourth state of consciousness or Turiya in the Mandukya Upanishad. Turiya literally means the fourth one. It doesn't mean that there is another state other than these three states. It represents our true identity. So our true self is the silence into which the Om disappears, and it is also the silence that underlines A, U, M, these three syllables or these three matras. So when we chant this Omkara with awareness, we are able to experience in the silence that immediately follows the three syllables our true nature, and this is how we keep our focus on Brahman. And as Bhagwan says, a very simple sadhana that we can all do is soham meditation. So to tell ourselves with every inhalation so, which means that, and with every exhalation hum, which means we are inhaling every time that the highest principle, and when we exhale, we are exhaling out the ego aham. So this is a very simple sadhana. But whatever sadhana that we do, it should not be reduced to a mundane mechanical ritual. Just chanting three omkars before beginning any bhajan session or before beginning any chanting being done without awareness, that will not help. So in any spiritual sadhana that we do, in fact, every ritual is spiritual when we do with awareness. So this awareness, the purpose for which we are doing this sadhana itself, must be always kept in mind, and there should be intensity in what we do, and also there should be consistency. Once a lady devotee came to Bhagwan and said, Swami, I am writing every day pages and pages of Om Shri Sai Ram, Om Shri Sai Ram, I am doing this Likhita Nama Japa, Swami. Then Swami said, oh, your handwriting would have improved, that's all. So our sadhana should not become a mechanical ritual like this. It has to be done with awareness, and especially the Brahmarpanam prayer, which we all do, and also the chanting of Omkara and Soham meditation. When done with awareness, it helps us to a great extent in our self-inquiry of Koham. And practice, this consistency is also very, very important. When a devotee pray to Bhagwan, Swami, you say love all, serve all, and it is all so easy to speak, but it is so difficult to practice, especially even in our own families. And how do we do it, Swami? Then Swami asked, well, how many years did you take to learn walking? And the devotee replied, probably 2 to 3 years, Swami. Then how many times did you fall? Swami asked, oh, umpteen number of times, Swami. And who helped you? My parents, my elders, they helped me. Then Swami asked, how many years did you take to master the alphabet itself? And the devotee replied, 5 to 6 years, Swami. Then Swami said, how long did it take for you to complete your university degree? And he said, it's probably 20 to 22 years. Then Swami said, see, for a mundane degree like this for your secular education, you have to toil so much for so many years and with so much of focus. Just think, and you want the grace of God, and you are in the spiritual path, and you want the fruit of this spiritual sadhana. So just think how long you may have to toil in order to get this spiritual fruit. So Swami said, the only way is practice, 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 abhyasa. So even spirituality is a conscious, mindful practice done with awareness, done with intensity and consistency. And then Swami added, see, if you take first step today, you will be there someday. But if you do not start at all, you will never reach there. And he said, don't worry, Bangaru, I am with you and I will help you to tread this spiritual path. And this is the assurance that Bhagwan has given us. And the key in any spiritual sadhana, as told by Bhagwan, is abhyasa, practice, practice, practice. And this is what we need to do. That is why sadhana has to be done every day without giving any excuse, and it should be done day after day. And this is what is very important for us as spiritual sadhakas. And once a devotee prayed to Bhagwan, Swami, we must all love others just as Swami loves us. That is important for a sadhaka, we know, but we are not able to do it. And what is the reason, Swami? Then Swami said, there are two reasons. That is, either you forget or you are fearful. See, what are we forgetful of? We forget the goal itself. We forget that the goal of human life is self-realization, because we are so carried away by the world that our attention is always on name and form, nama rupa, and we conveniently forget that there is Brahman in every experience, this Sat Chit Ananda. Then Swami said, or you are fearful. And what are we fearful of? We are fearful of losing our little identity that we think we are and that we have built up with so much efforts. I am Mr. So-and-so. I have so many degrees and I have achieved this. So I should be getting it in return. The little upadhis that we add to our name is what is preventing us from going to the level of others, putting ourselves in their shoes and not judging them, and thereby seeing the unity in diversity. So these are the two reasons which we all must keep in mind, and we must strive to overcome these two mistakes that we all commit all the time. Otherwise, whatever seva we do, whatever sadhana we do, it is of no avail at all. And now we come back to the text. So as I said in the beginning, that we have completed the description of Jiva, and today what we will see in the text is Jagat, or the universe. See, the etymological meaning of Jagat is Ja plus Ga plus Ta. Ja means Jayate, which means that which is born. Ga means gachati, which means that which goes away. And ta stands for tishthati, which means it remains or it stays. So etymologically itself, jagat is that which stays for a short time between birth and death. So it shows that it is an impermanent entity, and also it keeps on changing constantly. It is in a flux of rapid and constant change. But we are not able to perceive the changing world around us, and we think that the world is so solid and it is so real and it is so tangible and substantial, and this is what we feel about the world. That is because of the limitation of the senses that perceive the world. Actually, it is always changing, and we all use this phrase most of the time, that the nature of the world is changing and it's a changing world after all, but we do not understand the purport of it. And that is why wherever we see, only the world is what we see, and therefore we think this world is infinite, though it is a finite entity, a limited entity, which is also keeping on changing. And we don't realize that it is ephemeral or transient, and that is why we go after the world all the time. This phenomenal world around us with its myriad attractions. How did this come about at all? And what is the origin of this world? What is the source of this world? Is a natural question that comes to all of us. Supposedly infinite world. I'm using this word supposedly very carefully because though it is finite, this is what we think. It is a vast expanse and an infinite world. And naturally, we come to the conclusion that it cannot arise from a finite entity. It should arise only from an infinite principle. And as per Vedanta, and as we have studied so far, the only infinite is Brahman or Atman. So we can conclude that this Jagat or universe is from the infinite Atman or Brahman itself, which means the Brahman is the cause of the world. That is the conclusion that we can all easily make. But how did this universe come about? How did Brahman produce this universe is the question. See, finding the answer to the question, what is the source of the world or what is the origin of the world or Jagat, is very, very important for a spiritual sadhaka because it solves all his problems. And in fact, this answer takes us to a very startling revelation that the source of our true identity, the source of you or the Atman, and the source of Jagat, the universe, is one and the same. So which means it is we ourselves which are nothing but the world. It is the Atman that appears as the world, and that is the conclusion. And when this understanding comes to us, that puts an end to all our problems, isn't it? Because as the Brihadaranyaka Upanishad says, dvitiyat vai bhayam bhavati. Whenever we think that there is something other than us, there is a second entity other than us, it is when we feel threatened by that entity and we feel insecure. When we know that our true self, the Atman, the Brahman, that itself is the world, then there is nothing to be threatened by at all. And this is the understanding that comes to us, and all the petty problems of the world that we face in our day-to-day life, they take a back seat, and we are not affected by any of the happenings in our life. And that is why Bhagwan would often use the analogy of the screen and the movie. See, the true self, the Atman, is nothing but the screen in the movie theater, and whatever is projected on it, that is our life itself, that is nothing but that which comes and goes, and the screen is not affected by the movie that is projected on the screen. And this helps us to overcome all the problems that we face. And in fact, we are not affected by anything that happens in our life. And this is the greatest benefit that we get from the understanding of the origin or the source of the world. See, we can explain this through the theory of causation. The theory of causation has three laws. The first law says there cannot be an effect without a cause. A simple example can be, If we are seeing a pot, there cannot be a pot without the clay. Pot is the effect and clay is the cause. And the second law says, the effect is nothing but the cause in a different form, which means the pot is nothing but the clay in another form, that's all. And the third law says, when you remove the cause from the effect, then nothing remains. When we remove clay from the pot ceases to exist. And we can apply the same principle to the formation of Jagat or the universe also. See, there are two causes for any effect to take place. The first cause is called the Upadana Karana or the material cause. Here the clay is the material cause and pot is the effect or karyam. And there is another cause which is known as efficient cause or Nimitta Karana. Here, the potter is the one who is responsible for shaping the clay into pot. So, the potter is the efficient cause or the Nimitta Karana. We can apply the same principle to the causation of the universe or world also. See, as we know, the Upadana Karana for Jagat, which is the effect, is nothing but Brahman. And the Nimitta Karana, the efficient cause, is also Brahman because before creation, nothing was there and obviously Brahman should be the one who has caused it also. So the Upadana Karana and Nimitta Karana are one and the same. See, in Vedanta, the conclusion is whenever the Upadana Karana, the material cause, and Nimitta Karana, the efficient cause, are one and the same, then the resultant effect is that which is not real. This is only an appearance and this is only an illusion. And we can explain this with the following example. See, it is the waker, when he goes to sleep, he becomes the dreamer and he projects the dream world. The dream world is the effect. The waker is the Upadana Karana, the material cause, and the dreamer is the efficient cause. But both the waker and dreamer are one and the same. They are not two different persons. It is the same waker who becomes the dreamer and then he projects the dream world. So when the material cause and the efficient cause are one and the same, then the resultant effect that we have, the dream world, as we all know, is only an appearance. It is only an illusion. It is not reality. So the same logic, when applied to the universe, we can conclude that since Brahman is both the Upadana Karana and Nimitta Karana for Jagat, the creation or the universe, so the effect, that is creation or Jagat, that itself is an appearance and it is not a reality. So this is called Vivartavada, that explains the origin of the universe, which means Brahman projects the universe. Brahman himself appears as the universe, as opposed to the Arambhavada, where we say that something is produced from the material. Here the universe is not produced from Brahman, and also it is not a modification of Brahman, but it is only an appearance of Brahman. And this is what we conclude in Vedanta. So the origin or the source of creation is Brahman, and Brahman himself appearing as the world or the creation that we see all around. And how does Brahman appear as universe, we shall see in our next session. I will conclude with the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Saishwararpanamastu. I thank Bhagwan and I am thankful to Team Radio Sai and every one of you. Jai Sai Ram.
Sai Ram. That was the 23rd talk in this new series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shri, a medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Tattva Bodha, a preliminary text on Vedanta. Dear listener, if you have any queries and feedback regarding this series, please feel free to write to listener@radiosai.org. You could also WhatsApp us your questions and feedback to this number, 9393258258. Next week, same time, we'll continue with this new series. And for those of you who missed the earlier talks, can also download it from our website, radiosai.org. Now it's time for Swami's Divine Discourse, followed by bhajans and songs in Bhagwan's golden voice. In the year 1984, Bhagwan delivered 34 discourses in a series on the Bhagavad Gita. We'll now listen to excerpts from the 15th discourse delivered by Bhagwan on the 20th of August, 1984. Last week we heard the first part. Here is the second part of this discourse. Sri Sai Bhagwan Uvacha.
చంటి బిడ్డలు నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహం. చైల్డ్ యాజ్ ఇట్ బి ప్యూర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర. అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహమునకి ధర్మక్షేత్రము అని. ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో ఇది ధర్మ. పెరుగుతూ 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 ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి. యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్. ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ 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 పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది. జెలసీ, హేట్రేట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, అటాచ్మెంట్, వెన్ ఆల్ దీస్ థింగ్స్ డెవలప్ దిస్ బికమ్స్ కురుక్షేత్ర. కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే. Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
ఈ మంచి చెడ్డలు రెండు కుటుంబం మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
Both good and bad are they find a place in our heart.
పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
మంచి చెడ్డల యొక్క గుణముల యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటుంది.
But the war between good and bad, it goes on throughout the life.
దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్
అని మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
Mamaka pandavas cheva pandavana ani enti pure adi satyikamainatunte ekka gunamulu.
The word pandava stands for purity and sattvic nature.
Telladanamunaku nirmalatvaniki pandavatvam ani peru.
For whiteness and purity the word used is pandavatvam.
Evarikaina tella jabbu vachinante pandu rogam untaru. Pandavana emi tella jabbu ani tellaga undeyatunte.
If any person gets a disease, it is called Pandurogam.
Pandu Rajuku Ade Jabbu.
The king Pandu suffered from that.
Atani peru kudunu Pandu.
His name also is Pandu.
Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
The children of Pandu therefore are pure.
Anaga deeni yokka antaratham enti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
In other words, the inner significance of it is a war commenced between సాత్విక గుణ అండ్ రజోగుణ అండ్ తమో గుణ.
ఈ ఇరువురు చేరి కిమకురువత్ సంజయ ఏం చేస్తున్నారప్ప అని అడిగాడు.
ధృతరాష్ట్ర ఆస్క్ సంజయ, దీస్ టూ పీపుల్ వాట్ ఆర్ దే డూయింగ్.
ఏమైనా అర్థం ఉందా, యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా, యుద్ధమే చేస్తారు.
Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
But there is an inner meaning behind this question.
ఏమిటనగా, అది ధర్మక్షేత్రం.
The
ఎక్స్ప్లెనేషన్ ఈజ్ దట్ దిస్ ఇస్ ధర్మక్షేత్ర.
నా కుమారుడు దుష్టులు దుర్మార్గుని.
మై చిల్డ్రన్ ఆర్ బ్యాడ్ వన్స్ వికెడ్ వన్స్.
అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
ఈ పరివర్తన జరగటం చేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకి ఏమైనా కుదిరినారో ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడు యుద్ధమే చేస్తారు, కానీ ఇంకే విధమైన పుట్టని చేయడానికి వీలు లేదు.
People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
Aithe adigina vaadu evadu?
But then, who is the person who has asked this question?
Athane Dhritarashtrudu.
He is Dhritarashtra.
Idane Dhritam Rashtram, idi Dhritarashtramu ani. Dhritarashtra anaga evarante, tanadi kaanatuvanti danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
దేహము తాను కాదు.
హీ ఈజ్ నాట్ ద బాడీ.
తాను కానటువంటి దేహము తాను అని భావిస్తున్నాడు.
హీ కన్సిడర్స్ ద బాడీ విచ్ హీ ఈజ్ నాట్ యాజ్ హీ.
ఇంద్రియములు తాను కాదు.
హీ ఈజ్ నాట్ ద సెన్స్ ఆఫ్.
తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
బట్ హీ టేక్స్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ ద సెన్సస్.
అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
ఎనీ పర్సన్ హూ కన్సిడర్స్ ది కింగ్డమ్ విచ్ ఈస్ నాట్ హిస్ యాజ్ హిస్ ఓన్ హీ ఈజ్ ధృతరాష్ట్ర.
కనుక ఎవరు ధృతరాష్ట్రులు అనగా అందరూ ధృతరాష్ట్రులే. తనది కాని దేహాన్ని తనదిగా భావించుకుంటున్నారు, తనది కాని ఇంద్రియాన్ని తనదిగా భావించుకుంటున్నారు, దాని నిమిత్తమై అనేక విధమైన శోహమోహములకు గురి అవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు ధృతరాష్ట్రుడి. ఆ ధృతరాష్ట్రుడు అనేటువంటి అంతర్ధృతరాష్ట్రునికి ఆధారం చేసుకుని ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
If you ask all people of Dhritarashtras, because they identify themselves with the body which is not a fact, they identify themselves with the senses which is a fact, and therefore they are all of them can be described as Dhritarashtras only.
Kanuka ikkada vinnatuvanti vaadavadu Arjunudu.
Who is the person who heard the entire thing? It was Arjuna.
పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
అమంగ పాండవాస్ దేర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి బెటర్. ఫర్ ఎగ్జాంపుల్
ధర్మజునికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజ?
అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్.
పూరి భుజబలము, బుద్ధిబలము, గజబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా.
If you take the physical prowess, there was Bhima.
Bhimudu kuda enduku bodhinchukundakoddu?
It could have been taught to Bhima, but why not?
Aithe Arjunike maatrame enduku bodhinchali?
What is the reason for teaching this?
Deenini kuda manam Geeta lo motta motta koncham gurtinchali.
In the first place, we'll have to understand the inner significance of this.
Dharmajudu manchi vaadi, dharmamurtiye.
Dharmaja is the embodiment of dharma, no doubt.
అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంటెన్స్.
అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
ఇంకా భీమునకు భుజబలముంది, గజబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు.
ఇఫ్ యు టేక్ భీమా, ఆఫ్ కోర్స్ హీ హాడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి ఉందతో పోట్లాటానికి సిద్ధమవుతాడు.
ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ వుడ్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
కానీ బుద్ధిబలము తక్కువ.
But he did not have much of intelligence.
Arjuna ki ebalam untundadi ante purva tapame untundadi.
Arjuna on the other hand had foresight.
Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvulandanni mitrulandanni champi ee rattapu koodu bhujinchutakante nenu bichcham ettadanikaina vellutanu, nenu yuddham cheyanannadu. Munduganey purva tapame thanu anubhavinchadu.
For example, Arjuna told Krishna, well Krishna, I would rather beg alms elsewhere, but not fight this war, because it means so much of suffering.
Dharmaraju atta cheyaledu, యుద్ధం అంతా అయిన తర్వాత విశ్రాంతిగా ఇంటిలో కూర్చొని, అయ్యో నా బంధువులందరూ పోయిరే, నా వారందరూ వెళ్లిరే, ఇంక నేను ఇలాంటి రాజ్యం ఏలి ప్రయోజనం ఏమిటి అని అప్పుడు విచారిస్తూ వచ్చాడు పాప.
ఇన్ కాంట్రాస్ట్ టు దిస్ ధర్మరాజా ఆఫ్టర్ ద వే war was raised and after he lost all his relatives sitting in his house he was repenting for what happened.
Anukani tamaruseyanga variyu karyamunu gurchi manchi chittalu chankaga bondukorachi cheyutappunuga katti chintaleka vegirinchinatonade visham yagunu unnadu.
Therefore it is said that if any person without discrimination and thinking if he is in the has does anything which is bad he will have to repent.
Idi Dasaratha Maharaj yokka swabhavam.
This is the nature of Dasaratha, King Dasaratha.
Taniru devasana yuddhamanandu tanu varin jayinchutakai rathamanekki tana yokka mudo bhari ayinatundi kaikanu teesukoni vellaadu.
In the war between the gods and demons he went and participated taking Kaikeyi in his chariot.
Kaikeyi Kekeyi rajaputri anaga Kashmir deshamu raju yokka putri.
Kaikeyi is the daughter of the king of Kashmir.
Anuku astashastra vidyamlo chaala goppaga telisinatundi.
She was very well informed in the
asalu ramunakanta kudanu astashastra vidyalanta nerpinchindi Kaikeyi.
It was Kaikeyi in fact who taught Rama archery other things relating to war.
Krishna avataramlo satyabhama, Rama avataramlo Kaikeyi ee astashastra vidyamlo aritirinatundi varu.
During Krishna avatara సత్యభామా అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శీలం ఉంటుంటారు, అది ఊడిపోయింది పాప.
దెన్ దశరథ వాజ్ ఫైటింగ్ ది వార్ ఇన్ టు దిస్ చారియట్ దెర్ వాజ్ ఎ పర్టికులర్ రోప్ విచ్ వాస్ మిస్సింగ్ అండ్ విచ్ వాస్
అది ఊడిపోయినట్టు చక్రం క్రింద పడిపోతుంది.
It is likely that the wheel would come off the chariot.
ఆ సమయంలో తన భర్తకి ఏమైనకూడనో అపజయం కలుగుతుందో ఏమోని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
In that particular situation, Kaikeyi used her finger to insert and see that the wheel does not come off the chariot and save.
ఈ విజయాన్ని సాధించిన తరువాత చూచాడు దశరథ మహారాజు రక్తం కారిపోతుంటుండాలి కైకేయి చేయి నుంచి.
After achieving victory, King Dasaratha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
Ee visheyam chusi, Kaika, nee valla nenu vijayam sadhinchagaligaanu. Kanuka, neevu edaina rendu varamulu korukoni nenu istanu annadu.
After seeing this particular plight, he was so pleased with Kaikeyi's services. She said, Kaika, you can ask any two boons.
Anaga, aa samayamu cheppaledu. Aa korikalu cheppaledu.
While granting boons, he did not specify a time period, he did not specify the specific boons as such.
Meek ishtamuchina samayamulo ishtamuchina korikanu korukomani rendu aamike appa cheppadu.
He has given the freedom to ask for two boons any time, any of the boons.
Oka kaalameena nirnayam cheyali, korukuleena nirnayam cheyali.
Either the time of granting the boons will have to be specified.
Arukane mundu venuka yochinchukunda varam icchesesinadu.
Without thinking the consequences, he had just granted the
boon. Anuku ishtam vachina samayamlo ishtam vachina korukale korukundi. Appudu evaru tappu? Kaika tappa, Dasaratham tappa? Dasaratham tappu.
Kaikeyi asked for the boons at a time which was appropriate for her and the boons also were decided by her. It is not the mistake of Kaikeyi, it is the mistake of the
kanukane vegirinchinato anadi visham yagunu annadu. అది తొందర పట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
అదే
విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత ప్రేమ చేత అర్జున్ యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రం పని చేయలేదు.
దేర్ఫోర్ కృష్ణ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున looked to all the effects and implications and then only he taught him Gita.
Kanuka Arjuna yokka mundu venakala yochinchi tadupari ee vidhamga thanu yuddhamulaku siddham ayyadu Arjunudu. Mundu venakala yochinchi anaga yuddhamu lopala enta mandi bandhu mitrulu potaro idantha jarigina tarvata nenu evari kosam yuddham cheyali prajale lenappudu naa yokka rajyam emiti ani ee vidhamga kodunu mundu raaboyetunte vishayanni yochistu vachadu
Arjuna. Foresaw what is going to happen after fighting the war అండ్ దేర్ఫోర్ హి జస్ట్ సెడ్ ఐ డు నాట్ వాంట్ టు ఫైట్ బికాజ్ ది కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ బ్యాడ్.
కనుక పశ్చాత్తాపం కాకుండా పూర్వతాపంతో నిండినటువంటి వాడు అర్జునుడు.
He was not feeling sorry after the event was over. Before the event took place, he was feeling sorry.
ఈ పూర్వతాపం ఎలాంటి వారికి వస్తుందంటే పరిశుద్ధ హృదయం కలిగినటువంటి వారికే వస్తుంది.
That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
అందువలనే అర్జున అనగానే పవిత్రము ఒక పరిశుద్ధము అయినటువంటి హృదయం కలవాడు అని అర్థం.
Therefore, Arjuna refers to a pure and a sacred hearted one.
శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
నియర్ షియర్ దర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ శ్రీశైలం.
అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
దేర్ ఆర్ టూ ఎంటిటీస్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ. దే
ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏం వీరి అర్థం ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు.
ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతీ అండ్ పరమేశ్వరం.
మల్లిక అర్జున అనగా మల్లె అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్.
ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది? అర్జున తెల్లటి మల్లె పువ్వు.
వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాస్మిన్? ఇట్ ఈస్ ప్యూర్ అండ్ వైట్.
తెల్లటి మల్లె పువ్వు వంటి వాడు ఈ మల్లికార్జునుడు.
మల్లికార్జున ఇస్ వన్ హూ ఈస్ లైక్ జాస్మిన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వైట్.
అతని ఈశ్వరుడు.
ఈశ్వర హింస.
భ్రమర అంబ, అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము ఒక తుమ్మిదట.
భ్రమరాంబ రెఫర్స్ టు ది పార్వతి హూ విల్ బి కంపేర్డ్ టు ఎ బీ.
ఆ అంబ అయినటువంటి భ్రమరము తెల్లటి మల్ల లోపల చేరి ఆ మల్ల యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు? భ్రమరము కమనిటి భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లె పువ్వులో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు.
భ్రమరాంబ రెఫర్స్ టు బి పార్వతి హూ ఇస్ హూ మే బి కంపేర్డ్ టు పార్వతి. షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున, ద జాస్మిన్ ఫ్లవర్, అండ్ షీ డ్రాప్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్.
కనుక ఈ మల్లె పువ్వులు ఉండేటువంటి మకరంధానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి. ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
బికాస్ షీ డ్రాస్ షీ సెట్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్ షీ హాస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర.
దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
ఏ తర్వాత అర్జున అనగా ఏమిటి? పవిత్రము, నిర్మలము అని అర్థం.
ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అర్జున రెఫర్స్ టు సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
అలాంటి నిర్మల పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసిమెలిసి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడా భగవద్గీత బోధించలేదు.
ఆల్దో దే లివ్ టుగెదర్ ఫర్ 75 ఇయర్స్ అట్ నో టైమ్ ఎర్లియర్ కృష్ణ టాట్ భగవద్గీత టు.
కారణం ఏమిటి?
వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు. బాంధవ్యము బావా బావా బావ మరుదలు.
వాట్ ఈస్ ది రీజన్ ఫార్ నాట్ టెలింగ్ గీత థ్రూఅవుట్ దీస్ 75 ఇయర్స్ హీ వాస్ ట్రీటింగ్ హిస్ కృష్ణ యాస్ హిస్
అనగా దేహాత్మ భావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
దే ఆర్ లివింగ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
ఏనాడు నేను నీకు శరణు తెచ్చినటువంటి వాడిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు.
బట్ ద మోమెంట్ అర్జున సరెండర్డ్ అండ్ యాక్సెప్టెడ్ ది డిసైపుల్షిప్ కృష్ణ బికెమ్ ఎ టీచర్ అండ్ అర్జున బికెమ్ ద.
ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
ఓన్లీ అట్ దట్ టైమ్ కృష్ణ టాట్ గీత.
అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలన గురు శిష్యుడు యొక్క సంబంధము రావాలి.
ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీ వన్ ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
ఉద్దాలకుడు మహాజ్ఞాని.
ఉద్దాలక వాజ్ ఎ గ్రేట్.
అతని కుమారుడు నచికేతుడు.
హిస్ సన్ వాజ్ నచికేతస్.
కానీ ఉద్దానకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
అట్ దట్ టైమ్ దేర్ వాస్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ ది సన్ ఇజన్.
అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది, కాని శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్యభావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకంటదు అన్నాడు.
దిస్ స్టెప్ వాస్ టేకెన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హీ వుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ యాజ్ ద ఫాదర్ అండ్ సమ్ హావ్ బికమ్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ యాజ్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
కనుక మనం బావా భావమర్దులుగా ఉన్నంత వరకు కూడా ఈ బాహ్య జగత్తునికే మనం కట్టుబడిపోతాం.
సో లాంగ్ యాజ్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించమన్నాడు.
Remove this feeling from your heart and with this feeling of Paramatma, if you approach me, then I will be able to teach.
Kanuka Arjunudu aa vidhamga charanagati pondina tarvatane ee Krishnudu Geetanu bodhinchadaniki ponukunnadu.
Only after Arjuna surrendered completely, developed that particular feeling, then only Krishna began.
Tameva mata cha pita tvameva tvameva bandhu sakatvameva తమేవ విద్యా ద్రవిడం తమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవమద్భక్తో మధ్యాది మా నమస్కరి మామే వైశ్యసి సత్యంతే ప్రత్యా అనే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడు, ఇప్పుడు నా బావవు కాదు.
వెన్ అర్జున సెట్ దట్ యు ఆర్ మై ఫాదర్ యు ఆర్ మై మదర్ యు ఆర్ మై టీచర్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై వెల్త్ and surrendered himself, then only Krishna declared, well, you are my disciple, you do my work and you do everything for me, I will take care of you.
Kanuka ee saranagata tattvaniki teppinchukune tundi yokka yukti upayogapettadu sankhya yogamlo.
In sankhya yoga, Krishna employed the technology that was necessary to make Arjuna surrender himself completely.
Inni chesi Arjunudiki dehaatma bhavanni dooram gaavinchadu. Idi motta motta ee mandu chesina pani.
The most important thing which Krishna did was, Krishna freed Arjuna from the feeling of body consciousness.
Nijamuga dehaatma bhavam undinanta varaku nu ee karma margamo dharma margamo bhakti margamulo hrudayamulo praveshinchadu.
So long as people are having body consciousness, any of these marga, dharma marga, karma marga, bhakti marga would not be able to enter into
ee shoka dukkhamulu anaga mohamulu hrudayamulo nindipoyinayi.
Attachment, infatuation are full in the heart.
Manu cheppanu ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా.
ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్.
టంబ్లర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది. నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
ఇఫ్ ఎ టంబ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ విల్ నాట్ బి థ్రోన్ అవుట్. దెన్ ఓన్లీ యూ కెన్.
కనుక అర్జున నీ శోకమోహముల చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
వీటిని ముందు పారవే,
త్రో దెమ్ అవుట్.
తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్ విత్
ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
దిస్ సాంఖ్య యోగ రెఫర్స్ టు ఎఫర్ట్స్ మేడ్ టు ఎంప్టీ అండ్ ఫ్రీ అర్జున ఫ్రమ్ ది అటాచ్మెంట్ అండ్ ఫ్రమ్ సారో అండ్ ఫిల్లింగ్ హిమ్ విత్ ది ఆత్మ కాన్షియస్నెస్.
అర్జున ఈనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహ మాటగా చేశావు.
అర్జున వైల్ డిస్ట్రాయింగ్ కాండవ ఫారెస్ట్ మెర్సిలెస్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్ యు డిస్ట్రాయిడ్ ఇట్.
ఇంకా గోసంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
At the time of offering protection to the cows also, you did not hesitate or repent or think twice.
Ee naadu neevu ee dukkhamunaku kaaranam lekapoledu.
For today's sorrow, there is definite reason.
Neeki ee ajnaname moola kaaranam.
The most important reason is ignorance.
Dharmamunaku daivamunaku neevu yerchinava?
Have you cried for God and dharma?
ఏ నాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే.
The moment you cry for God, you cry for righteousness, it becomes
spiritual. యోగంగా మారిపోతుంది.
ఇఫ్ యు క్రై ఫర్ మీ,
విషాద యోగంగా వచ్చింది.
ఇఫ్ యు క్రై ఫర్ మీ, ఇట్ బికమ్స్ యోగ.
పుట్టినప్పుడు ఏడ్చుతారు,
వచ్చినప్పుడు
ఏడ్చుతారు, మధ్య విషయాలకు ఎందుకు ఏడ్చుతారు?
ఇన్ ద మిడిల్ ఆల్సో ఫర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ పీపుల్ క్రై.
ధర్మజ్ఞాని గర్వచుండ ఉద్ధరింప ఏడ్చున్నారా?
వెన్ దర్ ఇస్ డిక్లైన్ ఆఫ్ ధర్మ, డూ పీపుల్ క్రై?
మనం ధర్మజ్ఞాని నిమిత్తమై దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడుపులు మనలో రావాలి.
ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ది డిక్లైన్,
కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్, యూ షుడ్ హావ్ ఎ కరేజియస్ హార్ట్.
కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ యూ షుడ్ నెవర్ డెవలప్.
ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవబలం అందులో ప్రవేశిస్తుంది.
ఓన్లీ వెన్ యు రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్, ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
కనుక మనము మొట్టమొదట ఏనానికి కాని, బలహీనతకు కాని, భయానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
Therefore, we should not give room for any weakness and any fear in our
life. We should wear the weapon of courage.
Oka
karra chetam lekapothe gorrina bedristundata.
If you do not have a stick in hand, even a sheep will frighten you.
Kanuka manam dhairyam lekapothe andaru manamulni bedristaru.
If you do not have courage, anyone can just terrify you.
Dani edurukuneetundi sahasanni manam abhirudhi bhavinchukovali.
You must have the capacity to face.
Parigettu potunte koti kuda tarumukoni vastundi.
If you are running away, even a monkey
is jeevithamlo taginatundi anubhootule nichukoni karra teesukunte adi parigetti potundi.
This is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
Kanuka manamu venni choopakoddu.
Don't show your back.
Neevu mukhanni choopali.
You should show your face.
అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అచీవ్.
దీనిని వివేకానంద కూడా చెప్పాడు. బి
ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ బై వివేకానంద.
ఫియర్లెస్ అన్నాడు.
బి ఫియర్లెస్ హి సెడ్.
ధైర్యంతోనే మనం దేన్నైనా సాధించడం. ధైర్యం సర్వసాధకం అన్నారు.
కరేజ్ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ సక్సెస్, ఇట్ హస్ బీన్ సెడ్.
కనుక విద్యార్థులైనటువంటి మీరు ఈ పవిత్రమైన విద్యను అభ్యసించి సాధించే నిమిత్తమై ధైర్యంతో, ఉత్సాహంతో, కేవలం ధైర్యం ఉంటే ప్రయోజనం లేదు, ఉత్సాహం కూడా ఉంటుండాలి.
స్టూడెంట్స్ యాజ్ యు ఆర్, యు షుడ్ హావ్ కరేజ్, యు షుడ్ హావ్ ఎంథూసియాజం ఆల్సో.
కేవలం ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
దానికి విచారణ శక్తితో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
యు షుడ్ హావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మన ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
Whether we are here or anywhere else, we should always have courage in our heart and have a determination to accomplish the things.
రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనము విపులంగా మనం చెప్పుకుందాం.
We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
Sankhya Yoga naku kevalam upodghatam matrame.
This is only an introduction to Sankhya Yoga.
Chirabdi Sayana Narayana, Chirabdi Sayana Chirabdisayana Narayana, Chirabdisayana Sri Lakshmi Ramana Narayana, Narayana Hari Narayana, Narayana నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నరహరి రూప నారాయణ నరహరి రూప నరహరి రూప నారాయణ నరహరి రూప వైకుంఠవాస నారాయణ. వైకుంఠవాస నారాయణ, వైకుంఠవాస వైదేహి మోహన నారాయణ. హే వైకుంఠవాస నారాయణ, వైకుంఠవాస వైదేహి మోహన నారాయణ. నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ లక్ష్మీ నతజన పరిపాల నారాయణ, నతజన పరిపాలన చిరాబ్ది చయన నారాయణ, చిరాబ్ది చయన చిరాబ్ది చయన నారాయణ, చిరాబ్ది చయన లక్ష్మీ రమణ నారాయణ. నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ నరహరి రూప నారాయణ, నరహరి రూప నారాయణ వైకుంఠవాస నారాయణ, వైదేహి మోహన నారాయణ, వైకుంఠవాస నారాయణ, వైకుంఠవాస వైదేహి రమణ నారాయణ. నారాయణ హరి నారాయణ, నారాయణ నరహరి రూప నారాయణ, నరహరి రూప నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ. నారాయణ భజ నారాయణ, నారాయణ
నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ
నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ
నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ
హనుమన్న రంజన భవ భయ భంజన అసురని ఖండన నారాయణ, హనుమన్న రంజన భవ భయ భంజన అసురని ఖండన నారాయణ,
హనుమన్న రంజన భవ భయ భంజన అసురని ఖండన నారాయణ,
నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ
నారాయణ భజ నారాయణ,
జగ జగ పీడా పడే భక్త పర బార బార అవతార కియా,
జగ జగ పీడా పడే భక్త పర బార బార అవతార కియా,
పాప మిటాకర తీరతి కాకర మానవ కో ఉగార కియా,
పాప మిటా కర తీర దిఖాకర మానవ కో ఉగార కియా,
పాప మిటా కర తీర దిఖాకర మానవ కో ఉగార కియా,
పాప మిటా కర తీర దిఖాకర మానవ కో ఉగార కియా,
ಮಾಂಜ ವಿಹಾರಿ ಕೃಷ್ಣ ಮುರಾರಿ ಹೇ ಗಿರಿಧಾರಿ ನಾರಾಯಣ
ಮಾಂಜ ವಿಹಾರಿ ಕೃಷ್ಣ ಮುರಾರಿ
ಮುರಾರಿ ಹೇ ಗಿರಿಧಾರಿ ನಾರಾಯಣ
ಮಂಜ ವಿಹಾರಿ ಕೃಷ್ಣ ಮುರಾರಿ ಹೇ ಗಿರಿಧಾರಿ ನಾರಾಯಣ
ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಕೂರ್ಮ ವಾರಾಹನ ರಾಹರಿ ವಾಮನ ಕೋ ಅವತಾರ ಕಿಯಾ ಪರಶುರಾಮ ಅವರು ರಾಮ ಕೃಷ್ಣ ಬನ್ ಪರಶುರಾಮ ಅವರು ರಾಮ ಕೃಷ್ಣ ಸಂಹಾರ
ಸಂಹಾರ
ಹೇ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ ಕುಂಜ ವಿಹಾರಿ ನಾರಾಯಣ
ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ ಕುಂಜ ವಿಹಾರಿ ನಾರಾಯಣ
ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜನ ಸಮನ ಕೋ ಸಜನ ಬನಾಕರ್ ಭಕ್ತಿ ಮಾರ್ಗ ಸಿಖಲಾ ದಿಯಾ
ಭಜನ ಸಮನ ಕೋ ಸಜನ ಬನಾಕರ್ ಭಕ್ತಿ ಮಾರ್ಗ ಸಿಖಲಾ ದಿಯಾ
ಸಾಯಿ ಭಜನ ಸೆ ಭವ ಸಾಗರ್ ಕೋ ಪಾರ ನಬಿ ಸಿಖಲಾ ದಿಯಾ
ಸಾಯಿ ಭಜನ ಸೆ ಭವ ಸಾಗರ್ ಕೋ ಪಾರ ನಬಿ ಸಿಖಲಾ ದಿಯಾ
ಪತಿತೋ ದಾರಿ ಪತಿ ವಿಹಾರಿ ಹೇ ಗಿರಿಧಾರಿ ನಾರಾಯಣ
ಪತಿತೋ ದಾರಿ ಪತಿ ವಿಹಾರಿ ಹೇ ಗಿರಿಧಾರಿ ನಾರಾಯಣ
ಪತಿತೋಧಾರಿ ಪತಿ ವಿಹಾರಿ ಸಾಯಿ ಮುರಾರಿ ನಾರಾಯಣ
ಪತಿತೋಧಾರಿ ಪತಿ ವಿಹಾರಿ ಸಾಯಿ ಮುರಾರಿ ನಾರಾಯಣ
ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ 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 ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ
ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ
ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ
ಶ್ಯಾಮ ಸುಂದರ ಮದನ ಮೋಹನ
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 ಮೋರ ಮಕುಟಧಾರಿ
ಮೋರ ಮಕುಟಧಾರಿ
ಕುಟದಾರಿ
ಕುಟದಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ
ಸುಂದರ ಮದನ ಮೋಹನ
ಶ್ಯಾಮ ಸುಂದರ ಮದನ
ಮಾಧವಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಓ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಓ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಶ್ಯಾಮ ಸುಂದರ ಮದನ ಮೋಹನ
ಶ್ಯಾಮ ಸುಂದರ ಮದನ ಮೋಹನ
ಶ್ಯಾಮ ಸುಂದರ ಮದನ ಮೋಹನ
ಶ್ಯಾಮ ಸುಂದರ ಮದನ ಮೋಹನ
ಮೋರ ಮಕುಟಧಾರಿ
ಮೋರ ಮಕುಟಧಾರಿ
ಮೋರ ಮಕುಟಧಾರಿ
ಮೋರ ಮಕುಟಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
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 ರಾಮಚಂದ್ರ ಮದನ ಮೋಹನ
ರಾಮಚಂದ್ರ ಮದನ ಮೋಹನ
ರಾಮಚಂದ್ರ ಮದನ ಮೋಹನ
ರಾಮಚಂದ್ರ ಮದನ ಮೋಹನ
ಭೋರ ಮಕುಟಧಾರಿ
ಭೋರ ಮಕುಟಧಾರಿ
ಭೋರ ಮಕುಟಧಾರಿ
ಭೋರ ಮಕುಟಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಸುಂದರ ಮದನ ಮೋಹನ
ಶ್ಯಾಮ ಸುಂದರ ಮದನ ಮೋಹನ
ಮೋರ ಮಕುಟಧಾರಿ
ಮೋರ ಮಕುಟಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಹರಿ ಮಾಧವ ಗಿರಿಧಾರಿ
ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ
ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ
ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ
ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ
ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ
ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ
ದಶವಿಧ ರೂಪ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ
ದಶವಿಧ ರೂಪ ಗೋವಿಂದ
ದಶವಿಧ ರೂಪ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ
ದಶವಿಧ ರೂಪ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ
ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ ರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ
ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ ರಾಮ ಕೃಷ್ಣ
ಕೃಷ್ಣ ಗೋವಿಂದ
Sai Ram, dear listener, what you just heard were excerpts from the second part of a divine discourse delivered by Bhagwan on the 20th of August 1984, followed by songs and bhajans in Bhagwan's golden voice. With this, we come to the end of this morning's segment, Sunrise with Sai. Please email us your feedback as always to listener@radiosai.org. You could also WhatsApp us your feedback to 9393258258. I thank you for all your earlier feedback through emails and WhatsApp. Thank you for tuning in, and it's me, TN Radio Sai's Sunil, signing off, offering this segment at the Divine Lotus Feet of our dear Lord Sai. In a while, we'll bring you this morning's prayer session of Vedam at 8 a.m, followed by bhajans at 9 a.m, live from the Sai Kulwant Hall here at Prashanthinilayam. So please stay tuned. Thank you, and Jai Sai Ram.